అధ్యాయము 10వ వచనం వరకు ఒకటి భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. కానీ లాస్ట్ టైం కొన్ని సిగ్నల్స్ డిస్టర్బెన్సెస్ వలన మనము కంటిన్యూ చేయలేకపోయాము. ప్రార్థించండి ఈరోజు కూడా ఎలాంటి సిగ్నల్స్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండలాగున. చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నా ప్రభా. కొద్ది సమయము పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీ వాక్యమును ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అందులోని సత్యములను మేము గ్రహించినట్లు మాకు కృప చూపించండి. నీ వాక్యాన్ని మాకు విరిచి వడ్డించండి. అందులోని మాధుర్యాన్ని మేము ఆస్వాదించటానికి సహాయం చేయమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా పేతురు వారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో అబద్ధ బోధకులు గురించి ప్రత్యేకంగా పేతురు గారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాంటెక్స్ట్ అయితే అబద్ధ బోధకులను గురించి మాట్లాడడం. ఈ 11వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగంలో కూడా పేతురు గారు ప్రాముఖ్యంగా ఈ అబద్ధ బోధకుల యొక్క గుణ లక్షణాలు ఎలా ఉంటాయి అని వివరిస్తున్నారు. అబద్ధ బోధకుల యొక్క గుణ లక్షణాలు ఎలా ఉంటాయని వివరిస్తున్నారు. చూడండి, దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారేను, ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరతురు. వారైతే పట్టబడి చంపబట్టుకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు, తమ దుష్ప్రవర్తనను ప్రతిఫలముగా హాని అనుభవించుతూ తాము చేయు నాశనముతోనే తామే నాశనమైపోదురు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుళ్ళారా, ఈ చదవబడినటువంటి ఈ వచనాలలో అనగా 11, 12 వచనాల్లో తప్పుడు బోధకుల యొక్క అహంకార స్థితిని మనం చూస్తున్నాం. దేవదూతలు కూడా అట దేవుని సమక్షంలో గౌరవంతో ప్రవర్తిస్తారట. దేవుని దూతలు కూడా దేవుని సమక్షంలో ఇతరుల మీద నిందలు మోపడానికి వెరస్తారట, భయపడతారట. కానీ ఈ తప్పుడు బోధకులు దేవుని అధికారాన్ని మరియు ఆధ్యాత్మిక విషయాలను కూడా నిర్లక్ష్యంగా మాట్లాడతారట. వారు జ్ఞానం లేకుండా దూషిస్తారట, వివేచన లేకుండా జంతువుల వలె వాళ్ళు ప్రవర్తిస్తారట. దేవదూతలకి ఉన్నటువంటి భయం కూడా పెద్ద పెద్ద బోధకులు మనం చెప్పుకుంటున్నటువంటి వారికి లేకుండా పోయింది. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు దేవుని సమక్షంలో దేవుని సన్నిధిలో తమ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ అహంకారయుక్తంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని చెప్తున్నాడు. మనం ఏం నేర్చుకోవచ్చు ఇందులో నుంచి అంటే, మనము అహంకారులముగా ఉండకూడదు. మరి అహంకారానికి వ్యతిరేకమైన పదమేంటి? వ్యయం. అంటే మనము దేవుని సన్నిధిలో వినయం మరియు దేవుని భయం కలిగి ఉండాలి. అందరూ కాదులేండి, చాలా మంది సేవకులకు ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి మాటల్లో, వారి ప్రవర్తనలో, వారి యొక్క నడవడికలో మనకు అది స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. వినయం, తగ్గింపు, నమ్రత ఏమాత్రం కూడా కనిపించినటువంటి సేవకులను ఈరోజు మనం ప్రత్యేకంగా ఫేస్బుక్ లో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే గొప్ప విషయం ఏంటో తెలుసా? వినయం కలిగి మీ సంఘంలో ఉన్నటువంటి కాపరి కంటే నీకు
అహంకారం కలిగి యూట్యూబ్లో మాట్లాడుతున్నటువంటి ఆ సేవకుడు ఎక్కువ నచ్చుతాడు. వినయంతో మీ సేవకుడు చెప్పే వాక్యం 15 నిమిషాలు వినడం కంటే వాళ్ళు 2 గంటల సేపు చేసేటువంటి అనవసరమైన డిబేట్లను ఓపిక్గా వినడానికి మీకు సమయం ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వినయము మరియు దేవుని భయము మనము కలిగి ఉండాలి. దేవుని విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా మనం మాట్లాడకూడదు. కానీ అబద్ధ బోధకులు దేవుని విషయంలో చాలా నిర్లక్ష్యంగా మాట్లాడతారు, వాక్యాన్ని తమకు అనుకూలపరుచుకుంటారు, వాక్యాన్ని తమకు అనుకూలముగా చేసి మాట్లాడుకుంటారు. కొంతమంది చాలా స్పష్టంగానే వాళ్ళ యొక్క ప్రవర్తన, వారి యొక్క నడవడికను మనకు బయలుపరుస్తూ ఉంటారు. అయినప్పటికీ మనమే అర్థం చేసుకోలేము. వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతాం మనం. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి అబద్ధ బోధకుల వలె మనము ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పదమూడు పద్నాలుగు వచనాలు కానీ మనం చదివితే అక్కడ మరొక విషయాన్ని వాళ్ళ గురించి రాయడం జరిగింది. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందురు, వారు కళంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందుల్లో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములందు సుఖించుదురు. వ్యభిచారిణి చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరులు కల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనయ్యుండి. ఏంటి, వీరు సుఖభోగంలో మునిగిపోయిన వారట, వీరు పగటిపూటనే దురాశతో జీవిస్తారట, సంఘంలో కూడా తమ పాపపు ప్రవర్తనను కొనసాగిస్తారట, వ్యభిచార సంబంధమైన కోరికలతో నిండిన కన్నులు కలిగి ఉంటారట, బలహీనులను మరియు స్థిరపడని వారిని మోసం చేసే స్థితిలో ఉంటారట, వారి హృదయాలు ఎప్పుడు కూడా దురాశతో నిండి ఉంటాయట. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, వాస్తవానికి అబద్ధ బోధకులు ఈ లక్షణాలు కలిగి ఉంటారు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, ఒకవేళ ఈ లక్షణాలు మనం కలిగి ఉంటే మనం కూడా అబద్ధ బోధకుల యొక్క జాబితాలోకి వెళ్ళిపోతాం. సుఖభోగంలో మనం మునిగిపోయి ఉన్నామా? వ్యభిచార కోరికలతో నిండినటువంటి కన్నులు మనం కలిగి ఉన్నామా? ప్రతి దానిని కూడా నువ్వు వ్యభిచార సంబంధమైన దృక్పథంతోనే చూస్తున్నావా? ప్రతి విషయాన్ని కూడా, ప్రతి వ్యక్తిని కూడా నువ్వు వ్యభిచార సంబంధమైన ఆలోచనలతోనే వారి పట్ల నువ్వు కామవాంఛ కలిగి ఉన్నావా? ఆలోచించండి. ఎల్లప్పుడూ దురాశతో నిండిపోయి ఉన్నావా? ఆశ వేరు, అత్యాశ వేరు, దురాశ వేరు. ఆశ కలిగి ఉండడం తప్పేమీ కాదు, కానీ అత్యాశ కలిగి ఉండడం, దురాశ కలిగి ఉండడం చాలా ప్రమాదం. ఈవెన్ నిరాశ కలిగి ఉండడం కూడా నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు అది ప్రమాదమే. ఒక దైవజనురాలు అంటారు, వరీ ఈజ్ ఎ సిన్ దట్ స్టీల్స్ యువర్ పీస్. చింతించడం, నిరాశ కలిగి ఉండడం కూడా ఒక పాపమే, అది నీ సమాధానాన్ని దొంగిలిస్తుంది. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, నిరాశే తప్పైతే మరి దురాశ ఇంకెంత పెద్ద తప్పు? దురాశే తప్పైతే అత్యాశ కలిగి ఉండడం ఇంకెంత తప్పు? ఎవంత బోధకులు దురాశతో నిండి ఉంటారట. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నయమాను ఎలీషా దగ్గరకు వచ్చాడు స్వస్థత కొరకు. స్వస్థత పొందుకున్నాడు. ఆ తర్వాత కృతజ్ఞత భావంతో ఎలీషాకు ఏదన్నా ఇవ్వాలని ప్రయత్నం చేశాడు, కానుకివ్వాలని ప్రయత్నం చేశాడు. కానీ ఎలీషా గారు స్పష్టంగా బహిరంగంగా దాన్ని వద్దు అని చెప్పనన్నాడు. కానీ ఈ పక్కనే ఉన్నటువంటి గెహజీకి హృదయంలో దురాశ తలెత్తింది, అత్యాస తలెత్తింది. మా అయ్యగారికి ఏమన్నా పిచ్చి పట్టిందా? అంత డబ్బులు, అంత ఆశీర్వాదం ఉచితంగా మనం అడగకుండా తనకే తాను ఇస్తానంటే తీసుకోకుండా వద్దంటున్నాడే అని చెప్పి అతని వెనకాల పరుగులు తీసుకుంటూ వెళ్లి తన దురాశను, అత్యాశను ప్రదర్శించి తనకు కావలసినటు వాటన్నిటినీ, తనకిష్టమైనటువంటి వస్త్రములను తెచ్చుకొని ఇంట్లో తాపెట్టుకొని వచ్చాడు. దాని యొక్క ప్రతిఫలం ఏంటి మనకు తెలుసు. అతను, అతని కుటుంబ సభ్యులందరూ కూడా పక్షవాతంతో, క్షమించండి, కుష్ఠరోగంతో నింపబడ్డారు. దురాశ గర్భము ధరించి పాపమును కంటుందంట. పాపము పరిపక్వమై మరణానికి అంటుందట. సో ఆఖరికి గెహజీ పరిస్థితి అలాగే తయారైంది. ఆకాను సంగతి కూడా మనం గమనించినట్లయితే అతను యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఏది తీసుకోవద్దని దేవుడు హెచ్చరిస్తే అతడు కొన్నిటిని తీసుకుని భూమిలో దాచిపెట్టుకుని ఆ తర్వాత దేవుని ప్రజలకు అతడు భారం కలిగి తను, తన కుటుంబము భూమి వెరచి మింగేసేటువంటి స్థితికి వెళ్ళాడు. క్రీస్తునందు ప్రమైన దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే పాత నిబంధనలో అనేకమైనటువంటి భాగాలు మనకు కనబడతాయి. అవన్నీ కూడా ఈ యుగమందు ఉన్నటువంటి మనకు హెచ్చరికగా లిఖించబడ్డాయి. ఈరోజు నీవు నేను దురాశ కలిగి, అత్యాశ కలిగి డబ్బుల వైపు పరుగులు తీస్తున్నామేమో ఆలోచించేద్దాం. కా డబ్బు సంపాదించడం తప్ప అని మీరు అనుకోవచ్చు. డబ్బును సంపాదించడం తప్పు కాదు, కానీ నువ్వు సంపాదించినటువంటి ఆ డబ్బు అత్యవసరతలో ఉన్న వానికి అది ఉపయోగపడగలగాలి. అది అలా ఉపయోగపడలేనప్పుడు ప్రయోజనం లేదు. నువ్వు కష్టపడి సంపాదించినటువంటి సంపాదన వృద్ధాప్యంలో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులకి ఉపయోగపడగలగాలి, వారి అవసరతలకి అది ఉపయోగపడగలగాలి. అలా ఉపయోగపడకుండా నా దగ్గర ఆడున్నాయమ్మా, నా దగ్గర అసలు లేవు, నేనే చాలా డింకిలు కొడతా, ఉండి కూడా నిజంగా లేకపోతే ఓకే, కానీ ఉండి కూడా నీవు నీ తల్లిదండ్రులకు కానీ నీ అన్నదమ్ములకు కానీ వారి కష్టస్థితులలోనూ ఉపయోగపడకపోతే అది ప్రయోజనం లేదు. అంటే నువ్వు డబ్బు పట్ల దురాశ, అత్యాశ కలిగి ఉన్నావు. మీకు ఒక విషయం తెలుసా, మనం 100 రూపాయలు సంపాదించేటప్పుడు నమ్మకంగా ఉంటాం, ఆ 100 రూపాయల్లో 10 రూపాయలు అవసరమైన వానికి ఖచ్చితంగా సహాయం చేసే మనసు కలిగి ఉంటాం. కానీ దేవుడు ఆశీర్వదించి నేను 100,000 రూపాయలు సంపాదించే స్థితికి తీసుకుని వెళ్లిన తర్వాత అప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి కష్టమవుతుంది, ఈవెన్ దేవుని పరిచర్యకి ఇవ్వడానికి కూడా కష్టమవుతుంది. 100 రూపాయలు సంపాదించేటప్పుడు నువ్వు ఎంత నమ్మకత్వం కలిగి ఉన్నావో 100,000 రూపాయలు సంపాదించేటప్పుడు అంత నమ్మకత్వాన్ని కలిగి ఉండలేవు, ఉండవు కూడా. బహుశా ఎవరైనా ఉంటే బహు కొద్ది మంది ఉండవచ్చు. వాటిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, డబ్బు కలిగి ఉండడం తప్పు కాదు, కాను ఆ డబ్బును అత్యధికంగా ప్రేమించడం తప్పు. డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ ఆ డబ్బే జీవితం అనుకోవడం తప్పు. ఆ డబ్బు నీ అవసరతకు ఉపయోగపడని రోజు, ఆ డబ్బు ఆకలితో అలవడించబడుతున్నటువంటి నీకు తెలిసినటువంటి ఒక సహోదరునికి ఉపయోగించబడినప్పుడు, మరణము అంచుల్లో ప్రమాద స్థాయి స్థితిలో ఉండి అవసరత కొరకు చేయి చాపి ఇన్నటువంటి చేతికి ఆ సహాయము అందించబడినప్పుడు అది వ్యర్థమే. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు మనం ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. దేవుడు అబ్రహామును ఈ రీతిగా ఆశీర్వదించాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని కూడా నేను ఆశీర్వదిస్తాను. అంటే యు విల్ బి బ్లెస్డ్ అండ్ యు విల్ బి బ్లెస్సింగ్ టు అదర్స్ ఆల్సో. కానీ మనం మొదటి స్టెప్ దగ్గర ఆగిపోతున్నాం, యు విల్ బి బ్లెస్డ్. సెకండ్ స్టెప్ ఏంటంటే నువ్వు బ్లెస్ అయిన తర్వాత యు మస్ట్ బి అండ్ బ్లెస్సింగ్ టు అదర్స్. అలా నీ అందరికీ ఉచితమైన దాన ధర్మాలు చేయమని కూడా చెప్పడం లేదు. అవసరతను బట్టి నీవు చేయగలిగినప్పుడు, నీవు చేయగలిగినంత, అవసరతను బట్టి నువ్వు చేయగలిగినప్పుడు, నువ్వు చేయగలిగినంత నీ చేతిని దాచిపెట్టుకోవద్దు. కానీ ఈ అబద్ధ బోధకులైతే దురాశ కలిగి జీవిస్తూ ఉంటారు, అత్యాశ కలిగి జీవిస్తుంటారు. వాళ్ళు లోబులై కేవలము మీ ద్వారా సంపాదించుకోవడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. సంపాదించుకోవడమే మిమ్మల్ని చెప్తా ఉంటారు, మీరు పరిచర్యకి ఇవ్వండి, మీరు పరిచర్యకి ఇవ్వండి, మీరు పరిచర్యకి ఇవ్వండి. కానీ వీళ్ళు మాత్రం ఏమి ఇవ్వరు. మీరు పరిచర్యకి ఇవ్వండి అని చెప్పి దీన్ని తీసుకుని వెళ్ళి వీళ్ళు వస్తువులు కొనుక్కుంటారు. అది దురాశ. అబద్ధ బోధకులు లాంటి లక్షణాలు కలిగి ఉంటారట. అంత మాత్రమే కాదు, వీరు వ్యభిచార కోరికలతో నిండిన కన్నులు కలిగి ఉంటారు. ప్రతి దానిని వ్యభిచార దృక్పథంతో చూస్తారు. వీళ్ళ దృష్టి వ్యభిచారంతో నింపబడి ఉంటుంది, కానీ వీళ్ళందరినీ ఆ దృక్పథంతో చూస్తారు, ఆ దృక్పథంతోనే చూస్తారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పాత నిబంధన ప్రకారము ఒక వ్యక్తి వ్యభిచరించడం పాపమైతే, క్రొత్త నిబంధనలు ప్రభు ఏం చెప్పాడో మనకు తెలుసు. వ్యభిచరించవద్దు అన్న మాట మీరు విన్నారు కదా. కానీ ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినడల అతడు అక్కడే ఆమెతో వ్యభిచరించిన వాడగను. ఇక్కడ మరొక వ్యక్తి పాత్ర ఉందా? పాత్ర లేదు. మరొక వ్యక్తి పాత్ర ఉందా? పాత్ర లేదు. ఇక్కడ నీ ఒక్కడివే ఎదుటి వ్యక్తి పాత్ర లేకపోయినప్పటికీ కూడా నీ మనస్సులోని ఆలోచనలతో, నీ తలంపులతో నువ్వు వ్యభిచారం చేస్తా ఉన్నావు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినా, ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూసినా, నువ్వు మనసులో మోహపు ఆలోచనలను కలిగి ఉంటే దెన్ నువ్వు వ్యభిచార సంబంధమైనటువంటి క్రియల్లో నువ్వు పాలిభాగస్తుడు అవుతున్నావు. ఈరోజు అనేక మంది బోధకులు పడిపోవడానికి ఇది ఒక ప్రధానమైన కారణమైంది. అనేక మంది బోధకులు, అనేక మంది విశ్వాసులు, అనేక మంది ప్రార్థనా పరులు ఇక్కడే పడిపోతున్నారు. దావీదు చెప్పాడు, ప్రభువా నీ ధర్మశాస్త్రము ధ్యానం చేస్తుంటే నాకు క్రొవ్వు మెదడు తిన్నట్లుగా ఉంది అని. నీ ధర్మశాస్త్రము నాకు అత్యంత ప్రియమైనది అని అన్నాడు. మరి నీ ధర్మశాస్త్రం అత్యంత ప్రియమైనదని చెప్పినటువంటి దావీదుకు తెలీదా నీ పొరుగువానిది ఏది కూడా ఆశించకూడదు అనని? అది గొర్రెనైనా, మేకనైనా, పశువునైనా, ఈవెన్ ఒక వస్తువునైనా, నీ పొరుగువాని భార్యనైనా. మరి దావీదు బెత్షెబా గురించి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆమె ఊరియా భార్య, ప్లస్ స్పెషల్లీ నీ సేవకుడైనటువంటి ఊరియా భార్య అన్నటువంటి విషయం అతడు తెలుసుకున్నప్పుడు అరే అతడు వేరొకని భార్య అని చెప్పి మౌనంగా ఉండలేదు. అతడు ఆమెని చూచి మోహించాడు, ఆమెను తన నగరకు తెప్పించుకున్నాడు, ఆమెతో వ్యభిచరించాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడు అతడు తమను ఆమెను తన నగరుకు తెప్పించుకొని ఆమెతో వ్యభిచారం చేశాడు కదా. కానీ దేవుని దృష్టిలో అతడు ఎప్పుడు వ్యభిచారం చేశాడు తెలుసా? అతడు ఆమెను చూచి ఆమెను మోహించినప్పుడే. అప్పుడే హీ హాస్ డన్, ఆమెను చూచి మోహించినప్పుడే. ఒక భక్తుడు అంటాడు, దెర్ ఈజ్ ఎ సిన్ ఇన్ ది సెకండ్ లుక్ అని అంటాడు. రెండో చూపులో పాపము కలదు. దెన్ వాట్ అబౌట్ ఫస్ట్ లుక్? దట్ ఈస్ ఎ టెంప్టేషన్ అట. మొదటి చూపు శోధన అయితే రెండో చూపు పాపం అట. అంటే ఉదాహరణకి ఇప్పుడు దావీదు గారే మిది మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు, జస్ట్ హీస్ వాకింగ్. ఆయన అనుకోకుండా చూశాడు, అటువైపు చూస్తే అక్కడ ఒక స్త్రీ స్నానం చేస్తా కనిపించింది. ఓకేనా, దట్ ఈస్ ద టెంప్టేషన్. ఎందుకంటే అతను తెలియక చూశాడు. ఇప్పుడు రెండోసారి అబ్బా భలే ఉంది అని మళ్ళీ చూశాడు అనుకోండి, నా ఇప్పుడు అతను తెలిసి కూడా చూశాడు, దెన్ దట్ కమ్స్ అండర్ సిన్. ముందు తెలియక చూసింది శోధన అయితే, తర్వాత తెలిసి ఉద్దేశపూర్వకంగాను చూసింది, దట్ ఈస్ ఎ సిన్, అది పాపము. సో దావీదు ఆమెను తన నగరకు తెప్పించుకున్నప్పుడు కాదు, దేవుని లెక్క ప్రకారము ఆమెను రెండో చూపుతో చూపి ఆమె చూసి ఆమెను మోహించినప్పుడే హీ హాస్ డన్ అడల్టరీ. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకమైన మంది విశ్వాసులు ఇక్కడే పడిపోతున్నారు. ప్రత్యేకంగా ఈరోజు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, పాత స్నేహితులను కలిసేటువంటి అవకాశాలు వచ్చిన తర్వాత, ఒకప్పుడు వదిలేసినటువంటి ఆ రిలేషన్షిప్స్ ని మరలా కొనసాగించడం, ఆ కొనసాగించేటువంటి క్రమంలో ప్రథమ పాత్ర పోషిస్తుంది ఇదిగోండి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చాట్. మనిషి మనకు ఎదురుగా ఉన్నప్పుడు మనం మాట్లాడే విధానం వేరు, మనిషి మనకు ఎదురుగా లేనప్పుడు మాట్లాడే విధానం వేరు. ఈ చాటింగ్ అనేటువంటిది మనిషిని ఎంత దూరస్థితికి తీసుకొని వెళ్తుందంటే, వాళ్లకు తెలియకుండానే ఆవేశంలోనే, వాళ్లకు తెలియకుండానే వాళ్ళు వివాహమైనటువంటి వాళ్ళని మరిచిపోతూ, వాళ్ళకి బిడ్డలున్నారని మరిచిపోతూ, వాళ్ళ బిడ్డలే ఎదిగిన స్థితిలోకి వచ్చారన్న సంగతిని కంప్లీట్ గా మరిచిపోతూ, ఏం మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఇందులో చాలా మంది పాలిభాగస్తులు అవుతూ ఉన్నారు, చాలా మంది పాలిభాగస్తులు అవుతున్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అబద్ధ బోధకులు ఈ పనులు చేస్తారని కాదు, ఈ పనులు చేసే వాళ్ళందరూ కూడా అబద్ధ బోధకుల జాబితాలోనికి వెళ్తారు. వీరు సుఖభోగముల్లో మునిగిపోయి ఉంటారు, పగటిపూటని దురాశలతో వీళ్ళు జీవిస్తూ ఉంటారు. ఒకవేళ ఈ ఉదయకాల సమయం మాటలు వింటున్నటువంటి మనలో అలాంటి స్థితి కలిగిన వారు ఎవరైనా ఉంటే మనల్ని మనం సరిచేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 15-16 వచనాలు మనం చదివినట్లయితే, తిన్నని మార్గములను విడిచి బెయరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరులోని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనము అడ్డగించెను. ఇక్కడ బిలామును గూర్చినటువంటి ఉదాహరణను పేతురు గారు ఉపయోగిస్తున్నారు. తప్పుడు బోధకుల మార్గం ఎలా ఉంటుందంటే, బిలాము నడిచినటువంటి మార్గం లాగా ఉంటుందంట. వాళ్ళు బిలాము యొక్క మార్గాన్ని అనుసరిస్తారట. ఇంతకు బిలాము ఎవరు? ఇంతకు బిలాము ఏమి చేశాడు? క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బిలాము దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి లాభం కోసం నడిచాడు. ఇతను పాత నిబంధన యొక్క ప్రవక్త. బాలాకు అనేటువంటి రాజు ఇతన్ని పిలిపించి ఇశ్రాయేలును శపించమని కోరినప్పుడు, అతని వలన ఖచ్చితంగా ఇతనికి లాభం లభిస్తుంది కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ప్రభా నేను వెళ్ళనా? అసలు ప్రభు దగ్గరికి వెళ్ళి ఎలా అడుగుతాడు? హీర్ ఇట్ సెల్ఫ్ హీ షుడ్ క్లారిఫై, దేవుని ప్రజలను నేను దూషించను, వారు దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి జనాంగము అని చెప్పాలి. ఇతను ప్రవక్త కదా, ఇతనికి తెలుసు కదా సమస్తము. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా నేను వెళ్ళనా, అచ్చా ప్రభు వద్దని చెప్పన్నాడు. మళ్ళా బాలాకు ఆఫర్ పంపించాడు, నా నిమిత్తం వచ్చి నువ్వు శపించు వీరిని అని. మరలా వెళ్ళి ప్రభువా నేను వెళ్ళనా అంటే లోపల అతనికి ఏముందో అది బయటకు వస్తుంది. ఈజ్ రెడీ టు గో. ఎవరైతే ఏంటి, నాకు ఇక్కడ నుంచి డబ్బులు ముడతాయి చాలు, నాకు ఇక్కడ నుంచి డబ్బులు ముడతాయి చాలు. మూడోసారి కూడా అడిగాడు. సరే దేవుడు అన్నాడు గో వెళ్ళు అని అన్నాడు. వెళ్ళిన తర్వాత వెళ్తున్నటువంటి సమయంలో అతడు గాడిద మీద ఎక్కి వెళ్తా ఉంటే దేవుని దూత అక్కడ ఖడ్గం పట్టుకొని అక్కడ ఎదురు నిలబడితే ఆ గాడిద ముందుకు వెళ్లకుండా వెనక వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు బిలాము పడిపోతాడు. అలా రెండు మూడు సార్లు జరిగిన తర్వాత బిలాము కోపంతో ఆ గాడిదను కొడుతూ నా చేతిలో కత్తి ఉంటే నిన్ను నరికేసేదాన్ని అంటే దేవుడు అప్పుడు ఆ గార్ధబముకు ఆ గాడిదకు నోరిచ్చి అతనితో మాట్లాడిస్తాడు, అతన్ని హెచ్చరిస్తాడు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడారా, గాడిద చేత బుద్ధి చెప్పించుకున్నటువంటి ప్రవక్త అని చరిత్రలో నిలిచిపోయాడు ఎవరు అంటే ఇదిగో ఈ బిలాము. ఒక చేప చేత బుద్ధి తెప్పించుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే యోన. కారణం ఏంటో తెలుసా, ఇది వీరి యొక్క దురాశ, దుర్లభము. ఏ రీతిగా అయినా సరే సంపాదించుకోవాలి. ఈరోజు అలాంటి వాళ్ళు చాలా మంది సంఘంలో అధికమైపోయారు. మీకు ఒక విషయం తెలుసా, కరుణాకర్ సుగుణ వీడియోస్ మనం వింటుంటాం, బట్ యాక్చువల్లీ హీఈస్ ఎ క్రిస్టియన్. చాలా మందికి విషయం తెలీదు, అతని భార్య క్రిస్టియన్. హవారా ప్రసాద్ ఉన్నాడు, భయంకరంగా బైబిల్ని వ్యతిరేకించి తెస్తుంటాడు. అతని భార్య తల్లిదండ్రులు, అతని అత్తమాపలందరూ తల్లిదండ్రులు క్రిస్టియన్స్. కరుణాకర్ సుగుణ తల్లిదండ్రులు క్రిస్టియన్స్, వాళ్ళ మందిరానికి వెళ్తారు. కానీ ఈ వ్యక్తులు దుర్లాభమును ఆశించి, ధనమును ఆశించి, దానికోసం ఏం చేయడానికైనా సరే వీళ్ళు వెరువరు, దేవునికి భయపడరు, దేవుని గురించి ఎంత పెద్ద మాటలన్నా మాట్లాడతారు వెనకడుగు వేయరు. వీళ్ళకేం కావాలంటే కేవలం డబ్బు కావాలి, ధనాశ కావాలి. ఈరోజు వీళ్ళు కూడా బిలాము వలే, వీళ్ళు కూడా బిలాము వలే డబ్బును ఆశించి దేవుని ప్రజలను, దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి దూషించడానికి భయపడడం లేదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సమస్య ఏంటంటే చాలా మందికి, ఈవెన్ క్రైస్తవులకి కూడా, యేసు ప్రభు అంటే ఏంటో, యేసు ప్రభు ఎవరో, ఆయన వాక్యాలు ఏంటో, ఆయనను గూర్చిన సత్యము వారికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే ఈ యుగ సంబంధమైన అపవాది వారి కన్నులకు గ్రుడితనాన్ని కలగచేశాడు. అందుకోసమే వారు ఏమి చూడలేని స్థితిలో ఉన్నారు, అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఒకవేళ మనము కూడా ఈ రీతిగా ఈ అబద్ధ బోధకులను అనుసరించి ఆ రీతిగా ఒకవేళ మనం జీవిస్తున్నామేమో, మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. 17వ వచనం చదువుతున్నాను. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములనై ఉన్నారు, వీరి కొరకు గడాంధకారము భద్రము చేయబడి ఉన్నది. 17వ వచనంలో ఇలాంటి వారికి కలిగేటువంటి శిక్షను, వారి యొక్క పరిస్థితిని పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా బయలుపరుస్తున్నాడు. వారు ఎలా ఉంటారంట, నీళ్లు లేని బావులు. బావి ఎంత లోతుగా ఉన్నది అన్నది ఇంపార్టెంట్ కాదు, తన దగ్గరకు వస్తున్నటువంటి వారికి అది నీరునిస్తుందా లేదా అన్నది ఇంపార్టెంట్. తన దగ్గర వస్తున్నటువంటి వారికి అది నీరు ఇస్తుందా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు, తన దగ్గరకు వస్తున్నటువంటి వారికి ఎలాంటి నీరు ఇస్తుంది అన్నది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. ఆరోగ్యకరమైన నీరు ఇవ్వచ్చు, అనారోగ్యకరమైనటువంటి నీరును కూడా అందించవచ్చు. సో క్రీస్తులందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అది నీరు లేని బావి అయితే అది ఎంత లోతున్నప్పటికీ కూడా అది ఎవరికీ ప్రయోజనకరము కాదు, దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఇలాంటి అబద్ధ బోధకులు కూడా నీళ్లు లేని బావుల వలె ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాక్యాన్ని చేదుకోవడానికి ప్రయత్నం చేస్తే నీకేమీ రాదు కిందనటువంటి మట్టి తప్ప, కిందనటువంటి ఆ పాచి తప్ప నీకు వేరే ఏది రాదు, ప్రయోజనం లేదు. బట్ అయినప్పటికీ మనము తెలివి తక్కువ వారముగా అలాంటి బోధకుల్ని పట్టుకుని వెంబడిస్తూ ఉంటాం. వాళ్ళు నీళ్ళు లేని బావులు, వాక్యము లేనటువంటి బావులు వాళ్ళు. ఓన్లీ కల్పనా కథలు చెప్తూ, పెట్ట కథలు చెప్తూ మిమ్మల్ని నవ్విస్తూ మిమ్మల్ని సంతృప్తి పరుస్తూ ఉంటారు. వాక్యము చెప్పకపోయినప్పటికీ కూడా వాళ్ళు చెప్పేటువంటి ఆ జోకులకు మీరు నవ్వి వాళ్ళకు ఆకర్షితులై అక్కడికే వెళ్తుంటారు. కొంతమంది ట్రెడిషనల్ గా, మా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందండి, మా నాన్నమ్మ తాతల నుంచి ఇక్కడికి ఈ సంఘానికి వెళ్తున్నాం, ఆడ వాక్యం ఉందా లేదా అనేది అనవసరం. బట్ అలవాటు పడిపోయావు. అలా అలవాటు ప్రకారం వెళ్ళేటువంటి కొన్ని ట్రెడిషనల్ చర్చ్ బిలీవర్స్ ఉన్నారు. అక్కడ వాళ్ళంతా ఆత్మీయంగా ఎదుగుతున్నారు, అక్కడికి వాళ్ళకి సమృద్ధిగా వాక్యం దొరుకుతుందా లేదా అని పరిశీలించలేని స్థితిలో, అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీళ్లు లేని బావుల దగ్గరికి మనం వెళ్తూ అనవసరంగా మనం సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. నీకు ఎక్కడ వాక్యం సమృద్ధిగా దొరుకుతుందో, ఎక్కడ వాక్యంలో నువ్వు హెచ్చరించబడతావో, సరిచేయబడతావో, అక్కడికి నువ్వు పరుగులు తీయడానికి ప్రయత్నం చేయి. నీళ్లు దొరికే బావుల దగ్గరికి వెళ్ళు, మంచి నీళ్లు దొరికే బావుల దగ్గరికి వెళ్ళు, దూరమైనా పర్లేదు, ఖర్చైనా పర్లేదు, రిస్క్ అయినా పర్లేదు, మంచి నీరు ఇచ్చేటువంటి బావుల దగ్గరకు వెళ్ళు. అంతేగాని పక్కనే ఉంది కదా అని రాజీ పడద్దు. ఒకవేళ పక్కన ఉన్న సంఘాలకు వెళ్ళొద్దన్న ఉద్దేశం కాదు, అక్కడ వాక్యం సరిగా ఉంటే పర్లేదు, కానీ వాక్యం సరి లేకపోతే వాళ్ళు ఎప్పుడు లేచిన దగ్గర నుంచి డబ్బులు 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 కానుక 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 గురించే మాట్లాడుతూ ఉంటే దెన్ ఇట్స్ బెటర్ టు రన్ అవే ఫ్రమ్ దాట్. వాళ్ళు దురాశ కలిగి ధనాపేక్షతో కేవలం డబ్బు గురించే మాట్లాడతారు, కానుకల గురించే మాట్లాడతారు. యూ మస్ట్ బీ కేర్ఫుల్. పెనుగాలికి కొట్టుకుని పోవు, మేఘములనై ఉంటారు. మేఘములు పెనుగాలికి అటు ఇటు ఏ రీతిగా కొట్టుకుని పోతా ఉంటాయో అదే రీతిగా ఈ అబద్ధ బోధకులు కూడా అటు ఇటు కొట్టగలాడుతుంటారు. అంటే దే డోంట్ స్టాండ్ ఇన్ వన్ స్టాండర్డ్స్. వాళ్ళు ఒక స్టాండర్డ్ మీద నిలబడరు. వాళ్ళు అవసరాన్ని బట్టి వాళ్ళు స్టాండ్స్ ని మార్చుకుంటూ ఉంటారు. అవసరాన్ని బట్టి వాళ్ళు రాజకీయ నాయకులను, పార్టీలను కూడా మారుస్తారు. ఈ సంవత్సరం నీకు ఇదిగో పలాని నాయకులకి ఓటేద్దామని చెప్పిన వాళ్ళే డబ్బుకు అమ్ముడు పోయిన తర్వాత మరొక పార్టీ వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళే మళ్ళా వాళ్ళని మీ మీద కూర్చోబెడతారు. మిమ్మల్ని ఒక ఎరగా ఉపయోగించుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. మా దగ్గర ఇంతమంది ఉన్నారు, మీ ఏం చెప్తే అదే అని. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మనల్ని మనం సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. వీరు అటు ఇటు కొట్టుకుపోతుంటారు. సామెతల గ్రంథంలో సొలొమోను గారు అంటారు, నీ కన్నులు ఇటు అటు చూడక నేరుగా చూసి ప్రయాణం చేయి. కొన్నిసార్లు కొంతమంది ఇదిగో దేవుడు నాకు ఆపణ అప్పగించాడు అని అంటారు, అట్టెళ్తారు. మళ్ళా కొన్ని రోజులు ఇది కాదు, దేవుడు నాకు ఇంకో ఉపాన అప్పగించాడు అని చెప్పి మళ్ళీ అట్టెళ్తారు. అక్కడ కొన్ని రోజులు ఇది కాదు నా దర్శనం, ఇదే నా దర్శనం అని అంటారు. రోజు రోజుకి వీళ్ళ దర్శనాలు, వీళ్ళ భారం మారిపోతూ ఉంటుంది. తీసుకున్నప్పుడు దేవుని బిడ్డ, దేవుడు నీకు స్పెసిఫిక్ గా ఒక పరిచయ పట్ల భారం ఇస్తే అటు ఇటు మారద్దు, ఆ పరిచర్లను కొనసాగించు. కష్టాలుంటాయి, ఇబ్బందులుంటాయి, కానీ చాలా మంది చేస్తున్న ఒక పెద్ద పొరపాటు ఏంటో తెలుసా, వాళ్ళు ఏదైనా ఒక పరిచర్లోనికి పాలిభాగస్థలు అవడానికి వెళ్ళినప్పుడు కష్టాలు సమస్యలు వస్తే వెంటనే ఏమనుకుంటారంటే బహుశా ఇది దేవుని చిత్తం కాదేమో. అంటే వాళ్ళ దృష్టిలో దేవుని చిత్తం అయితే అన్ని అనుకూలించబడిపోవాలి, ఏ టు జెడ్ అన్ని కూడా అనుకూలించబడితే ఎస్ ఇది దేవుని చిత్తం. అనుకూలించబడకుండా కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడితే ఎదురైతే బహుశా దేవుని చిత్తం కాదేమో, తొందరపడి వచ్చామేమో అని అనుకుంటారు. ఈ లెక్కన ఆలోచించండి, అపోస్తలైన పౌలు ఏ ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల అన్నింటిలో కూడా పౌలుకి శాలువాలు కప్పి చప్పట్లు కొట్టి ఆహ్వానించలా, బెత్తములతో కొట్టారు, వివస్త్రగా చేశారు, కొరడాలతో కొట్టారు, చెరసాల్లో బంధించారు. అలాని చెప్పి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి కదా అని చెప్పి వెంటనే పౌలు గారు అరే దేవుని చిత్తం కాదేమో, అనవసరమైన తొందరపడి వచ్చేసానేమో అని ఆగిపోయి ఉంటే అక్కడ సువార్త విస్తరణ జరుగుండేది కాదు. ఆ ప్రాంతాలకు మరలా వెళ్లాడు, వెళ్ళలేకపోతే వాళ్ళకు పత్రికలు రాశాడు. అంటే పౌలుకు స్పష్టంగా తెలుసు, అన్ని అనుకూలిస్తేనే దేవుని చిత్తం కాదు. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయి, వాటిని కూడా తట్టుకొని నిలబడాలి. ఇప్పుడు కాదులేండి, వచ్చిన ప్రారంభ దినాల్లో దాదాపు 1-1.5 సంవత్సరం దాకా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి నేను కూడా చిన్న కొన్ని సందర్భాల్లో ఇలాగే అనుకున్నాను. తినడానికి తిండి లేని పరిస్థితులు, బిడ్డలేదని అడిగితే కనీసం కొనివ్వలేని పరిస్థితులు, అలాంటి సమయంలో ప్రభా నేను తొందరపడి వచ్చేసానేమో, అక్కడ ఉన్నప్పుడు చాలా బాగుంది, ఏ కొదువ లేదు, ఏ ఇబ్బంది లేదు, క్రీస్తునందుపోయినటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు ఒకరిని నేను నిరుత్సాహపడి వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు ఈ ఫలాలను నేను చూస్తుండేవాడిని కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని చిత్త ప్రకారం చేస్తే అన్ని అనుకూలించబడతాయి అనుకుంటారు. ఏసన్న గారు దేవుని చిత్త ప్రకారమే పరిచయం చేశారు, ఎలాంటి ఆటంకాలు ఎదుర్కోలేదా? భక్త సింగ్ గారు దేవుని చిత్త ప్రకారం చేశారు. ఈ రోజు మనం వాళ్ళ ఫలాలను చూస్తున్నాం, కానీ ప్రారంభ దినాల్లో వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత శ్రమ పడ్డారు, ఎన్నిసార్లు వాళ్ళ ఆకలి తప్పులు కలిగి ఉన్నారు, ఇవన్నీ మనకు తెలియదు. మనం కేవలం అంతిమంగా వచ్చిన రిజల్ట్ నే చూస్తాం, కానీ ఆ రిజల్ట్ వెనకాల ఉన్న వాళ్ళ ప్రయాస, వాళ్ళ కష్టం చూడం. ఈరోజు సచిన్ టెండూల్కర్ ని క్రికెట్ కి దేవుడు అని అంటున్నాం, ఎందుకంటే అతని వెనకాల అన్ని సక్సెస్ ఉన్నాయి. మనం కేవలం ఆ సక్సెస్ నే చూస్తున్నాం, కానీ ఆ సక్సెస్ వెనకాల ఎన్ని ఓటములు ఉన్నాయో మనం ఎప్పుడు చూడం, ఎన్ని అవమానాలున్నాయో మనం ఎప్పుడు చూడం, ఎన్ని నిందలున్నాయో, ఎన్ని నిద్రలేని రాత్రులున్నాయో మనం చూడం. మనం కేవలం ప్రజెంట్ యొక్క సక్సెస్ నే చూస్తాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయినా సరే సక్సెస్ కి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తి వెనకాల అనేకమైన అపజయాలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. అంత సుఖంగా సాగిపోతే అది దేవుని చిత్తం అని అనుకోవద్దు, దేవుని చిత్తం అనుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కొంతమంది వెంటనే ఏదైనా ఒక కష్టం వస్తే అది దేవుని చిత్తం కాదేమో అని చెప్పి వెంటనే మరొక వైపు ప్రయాణం చేస్తూ ఉంటారు. మళ్ళీ అక్కడ దేవుని చిత్తం కాదు అనుకుని ఇంకొక వైపుకు ప్రయాణం చేస్తూ ఉంటారు. నో, ఆటంకాలు వచ్చేది నిన్ను పరీక్షించడానికి, నీ నమ్మకత్వాన్ని, నీ యథార్థతను పరీక్షించడానికి. నెహెమ్యా రాజును అడిగాడు, రాజు చాలా సులభంగా పర్మిషన్ ఇచ్చాడు. తను కట్టుకోవడానికి ఏమేమి వస్తువులు కావాలడితే అవి కూడా తీసుకెళ్లమని ఇచ్చాడు. అన్ని అనుకూలించబడ్డాయా? అన్ని అనుకూలించబడ్డాయి. కానీ అక్కడికి వెళ్లి పని స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు అసలు ఆటంకాలు ప్రారంభమైనాయి. సో ఆటంకాలు ప్రారంభమైనాయి కాబట్టి ఇది దేవుని చిత్తం కాదేమో, నేను తొందరపడి వచ్చేసానేమో అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఉంటే నెహెమ్యా చేత దేవుని మందిరము తిరిగి కట్టబడి ఉండేది కాదు. ఆటంకాలు వస్తాయి, నిలబడండి. ఇబ్బందులు ఎదురవుతాయి, నిలబడండి. నీ విశ్వాస జీవితంలో పరీక్షలు ఎదురవుతాయి, నిలబడి రాయండి. పౌసోతమ లేదా అది తర్వాత సంగతి, ముందు నిలబడి రాయండి, ముందు ఎదుర్కోండి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యవద్ద బోధకులు పెనుగాలికి కొట్టుకుని పోయినట్లుగా అటు ఇటు కొట్టుకుని పోతా ఉంటారు, ఒక స్టాండ్ మీద ఇప్పుడు నిలబడరు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఒకసారి చేసుకుందాం. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నదట. వీరి కొరకు గాఢాంధకారము భద్రం చేయబడి ఉంది, అంటే దే ఆర్ రెడీ టు గో టు హెల్. ఇలాంటి వారు దేవుని రాజ్యాన్ని చేరుకోవడం చాలా కష్టమే, చాలా కష్టమే. ఒక క్రైస్తవునిగా మన అల్టిమేట్ గోల్ ఏంటి? ఏ విధము చేతనైనా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, అది మన అల్టిమేట్ గోల్. మరి నీ అల్టిమేట్ గోల్ కి ఏది అడ్డంకం అవుతుందో దాన్ని నువ్వు ఐడెంటిఫై చేయలేకపోతే అది ప్రమాదమే. అడ్డంకాన్ని ఐడెంటిఫై చేయలేకపోతే ఆ అడ్డంకాన్ని నువ్వు ఎప్పుడు ఓవర్కమ్ చేయలేవు. ఆ అడ్డంకి నువ్వు ఓవర్కమ్ చేయలేకపోతే నువ్వు ఎప్పటికీ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. సో ఐడెంటిఫై యువర్ అబ్స్టాకల్స్ అండ్ ఓవర్కమ్ యువర్ అబ్స్టాకల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈవెన్ వాటిని ఐడెంటిఫై చేయాలన్నా గాని నీకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. నువ్వు వాటిని ఓవర్కమ్ చేయాలన్నా కానీ నీకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. 18వ వచనం, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచూ తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గముల యందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరులు కొలుపుచున్నారు. వీరిలో ఉండేటువంటి మరొక స్వభావం ఏంటో తెలుసా? వీరిలో ఉండే మరొక గుణ లక్షణం ఏంటి తెలుసా? వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచుంటారు. వీళ్ళు డంబపు మాటలు పలుకుతుంటారు, అవన్నీ కూడా వ్యర్థమైనటువంటివి. డంబపు మాటలు అంటే మన తెలుగులో ఒక సామెత ఉంది, ఏమీ లేని ఇస్తరాకంట ఎగిరెగిరి పడుతుందంట, అన్నీ ఉన్న ఇస్తరాకంట అణిగి మెనిగి ఉంటుందట. ఈరోజు మనం అదే చూస్తూ ఉన్నాం. అన్ని ఉన్న ఇస్తరాకు అంటే అన్ని టాలెంట్స్ గిఫ్ట్స్ ఉన్నటువంటి వాళ్ళు, దేవుని పరిచయాలు చక్కగా వాడబడుతున్నటువంటి వాళ్ళు, అనేకమైన ఆత్మల్ని సంపాదిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళు చాలా అణిగి మెనిగి ఉన్నారు. కానీ అసలు సంఘమే లేని, పరిచర్య లేని, ఆత్మల సంపాదనే లేనటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు యూట్యూబ్లోకి ఎక్కి ఫేమస్ కోసం అనవసరమైన మాటలు, అనేకమైన డంబపు మాటలు పలుకుతున్నారు. వాళ్లే క్రైస్తవ్యం మొత్తానికి కూడా పూచీకత్తు తీసుకున్నట్లుగా మాట్లాడుతుంటారు. నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు అని మాట్లాడతారు. నన్నేమన్నంటే క్రైస్తవ లోకం అంతా కూడా అదైపోతుంది, ఇదైపోతుంది అని మాట్లాడతారు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఇలాంటి అబద్ధ బోధకులు అనేక మంది తయారయ్యారు. బోధకుల్లోనే కాదండి, విశ్వాసుల్లో కూడా అనేకమైన డంబపు మాటలు పలికేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ డంబపు మాటలు ఎలా ఉంటాయో తెలుసా? నేను లేకపోతే ఈ సంఘం లేదు, అసలు ఈ సంఘంలో ఈ కుర్చీలన్నీ కొనిచ్చింది మేమే, ఈ ఫ్యాన్లన్నీ వేయించింది మేమే, అసలు ఈ కుటుంబ ఈ సంఘాన్ని నడిపిస్తుందే మా సంఘం, మా కుటుంబస్తులే. అసలు అంతెందుకండి? అసలు అత్యధిక దశంభాగం ఇచ్చేది నేనేదా? నేను దశంభాగం ఇవ్వకపోతే అసలు ఇంక సంఘంలో బడ్జెటే లేదు. మా ఇంట్లో నుంచే 4 దశంభాగాలు వెళ్తున్నాయి, అన్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులు. మా దశంభాగంతోనే ఇదంతా నడుస్తుంది. మేము లేకపోతే ఇక్కడ ఇంకేం లేదు. సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా మేము ఉండాలి, మా కుటుంబం ఉండాలి, మమ్మల్ని గణపరచాలి, మమ్మల్ని ముందుకు పిలవాలి, మమ్మల్ని స్టేజ్ మీద కూర్చోబెట్టాలి, మాకు శాల్వా కప్పాలి. ఎందుకంటే దీనికి పునాది వేసిన వాళ్ళము మేమే, దీనికి కట్టింది మేమే, మేము లేకపోతే ఏమీ లేదు. ఇలాంటి డంబపు మాటలు చెప్పుకునేటువంటి విశ్వాసులు కూడా చాలా మంది ఉన్నారు. మీకు ఒక విషయం తెలుసా? అసలు నిజంగా ఇచ్చేవాడు ఏమీ మాట్లాడు, ఇవ్వనుడు వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పుకొని మా తాత చేశాడు, మా నాయన చేశాడు, మా అమ్మ చేసింది, మరి నువ్వేం చేసావు? నువ్వు కూర్చొని డబ్బాలు చెప్పుకుంటూ కూర్చున్నావు, అంత మా వాళ్ళు చేశారని. ఇచ్చేవాడు ఎప్పుడు మాట్లాడు, ఇవ్వని వాడే 100 మాటలు మాట్లాడతాడు. క్రీస్తునందు ఈరోజు ఆ రీతిగా డంబపు మాటలు పలికేటువంటి వాళ్ళు మనం ఎవరైనా ఉంటే సరిచేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతా నా వల్లే, అంతా మా వల్లే, అంతా మా కుటుంబం వల్లే అన్న పదాలు ఎప్పటికీ కూడా తీసుకురావద్దు. బహుశా నువ్వు దాని కొరకు 10 రూపాయలు ఖర్చు పెట్టావేమో,
నువ్వు 10 చెమట చుక్కలు కార్చావేమో, కానీ క్రీస్తు దాని కొరకు, అంటే ఆ సంఘము కొరకు తన విలువైన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని ధారపోశాడు. ఒకవేళ సంఘం గురించి గొప్పగా మాట్లాడుకోవాల్సి వస్తే క్రీస్తు తప్ప ఇక ఎవరు కూడా గొప్పగా మాట్లాడుకోవడానికి వీల్లేదు. ఎవరు కూడా వీలు గొప్పగా మాట్లాడుకోవడానికి వీల్లేదు. నువ్వు ఎంత పెద్ద ఆర్గనైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ కూడా నేనే దీనికి కారణం అని నువ్వు ఎప్పుడు గొప్ప చెప్పుకోవడానికి లేదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హీస్ గ్రేస్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హీస్ గ్రేస్, ఆయన కృపను బట్టి మాత్రమే, ఆయన దీవెనను బట్టి మాత్రమే అల్పులమైన మనల్ని ఆయన వాడుకుంటున్నాడు కాబట్టి. క్రీస్తు నందు ప్రందరు మిడ్డారు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమే దేవుడు ఎవరు ఎన్నుకోలేదట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఐ థింక్ 24-29 మీరు చదివితే అక్కడ ఉంటుంది. దేవుడు అందుకోసమే బలవంతుల్ని ఎన్నుకోలేదట, జ్ఞానం కలిగిన వారిని ఎన్నుకోలేదట, చదువు కలిగిన వారిని ఎన్నుకోలేదట, బుద్ధిమంతులను ఎన్నుకోలేదట. ఆయన బలహీనులను ఎన్నుకున్నాడు, బుద్ధిహీనులను ఎన్నుకున్నాడు, ఎందుకు పనికిరానటువంటి వారిని ఎన్నుకున్నాడు, ఎన్నికలేనటువంటి వారిని ఎన్నుకున్నాడు. వీళ్ళకి డంబపు మాటలు పలుకునే పలికేటువంటి అవకాశం లేదు. అసలు ఎందుకు పనికిరాని వాడిని, ఏదో ఆయన కృప చూపించి ఆయనను వాడుకుంటున్నాడు. ఆయన ఏదో కృప చూపించి నన్ను వాడుకుంటున్నాడు. క్రీస్తు నందు ప్రేమటారా, డంబపు మాటలు పలికేటువంటి వారు అబద్ధ బోధకుల లిస్ట్ లో ఉన్నారు. అలాంటి లిస్ట్ లో ఒకవేళ మనం ఉంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరొక మాట మనం అదే వచనాన్ని చదువుతున్నాను. వీరు వ్యర్థమైన డమ్మపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరులు కలుపుచున్నారు. వీరే దురాశల్లో నడుస్తా ఉన్నారు, వీళ్లే అక్రమమైన జీవితంలో నడుస్తున్నారు. ఎవరైనా సరే అప్పుడే అక్రమమైన మార్గము నుంచి తప్పించబడి నూతనముగా సంఘంలోనికి చేర్చబడితే వీళ్ళు వెంటనే వెళ్లి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్లను కూడా త్రోవ తప్పిస్తున్నారు. ఇక్కడ మరలా ఒక తెలుగు సామెతను జ్ఞాపకం చేసుకుందాం. తా జడ్డ కోతి వనమంతా చేర్చిందంట. ఆ రీతిగా వీళ్ళు చెడిపోయింది కాక, వీళ్ళు ద్రాక్షల్లో చిక్కుకున్నది కాక, సంఘానికి అప్పుడే దుర్మార్గతను విడిచిపెట్టి ఎవరైనా కొత్తగా మందిరంలోనికి వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని అది పనిగా వాళ్ళతో సంఘాల విషయాలన్నింటినీ కూడా చెప్పి ఆయనెట్ట ఈయనెట్ట ఆమెట్ట ఈమెట్ట అని చెప్పి వాళ్ళ మనసులోను కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. వాళ్ళను కూడా దేవుని నుంచి దూరం చేస్తా ఉన్నారు. నీకు నచ్చితే చెయ్యి, నీకు నచ్చకపోతే వెళ్ళిపో, అంతేగాని నీకు నచ్చని చోట నువ్వు నచ్చినట్లు నటిస్తూ అక్కడ చేస్తూ కొత్తగా వచ్చినటువంటి వాడిని యారే ఇక్కడ ఏం లేదు రాజ్యం వేస్తున్నాను ఆయన అని చెప్పి మళ్ళీ వాడిని ఎందుకు పాడు చేస్తావు నువ్వు? నీకు నచ్చితే చెయ్యి, నచ్చకపోతే వెళ్ళిపో, బలవంతం లేదు కదా. కానీ మరలా కొత్తగా వచ్చినటువంటి వాడిని ఎందుకు పాడు చేస్తావు? క్రీస్తుని అందుకమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ స్థితిలో కూడా మనం ఉంటే మనల్ని మనం సరి చేసుకోవడం మంచిది. 19 వచనం, తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు, ఒకడు దేని వలన జయింపబడనో దానికి దాసులగును కదా. వారే భ్రష్టత్వమునకు దాసులై ఉన్నారు. అట్టి వారికి అంటే ఆల్రెడీ దుస్తత్వం తప్పించేటప్పుడే సంఘంలోకి వచ్చినటువంటి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుతారు. నీకెందుకు బ్రదర్ నా వెనకాల నడు, నేను చెప్పినట్టు విను, నేను వాక్యంలో సత్యాలని నీకు చెప్తాను నేర్పిస్తాను. వీళ్ళే దారి తప్పిపోయినారు, వీళ్ళు ఇంకొకరిని సరైన దారిలో తీసుకెళ్తామని చెప్తూ వాళ్ళను కూడా దారి మళ్లిస్తున్నారు, వారిని మరలు కలుపుతా ఉన్నారు వీరి యొక్క పోకే చేష్టల వలన. మీకు ఉదాహరణ చెప్తాను. నువ్వు ఒక క్రైస్తవ విశ్వాసివి, నువ్వు ఆఫీస్కి వెళ్ళావు, కొత్తగా ఆఫీస్కి వెళ్ళావు, ఆఫీస్లో ఉండేటువంటి వాళ్ళు బ్రదర్ మేము సినిమాకి వెళ్తున్నాం వస్తావా అని అడిగారు. నువ్వు అన్నావు సారీ అండి నేను రాను. వాళ్ళు అన్నారు ఎందుకు? బికాస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ అండి, నేను క్రైస్తవ అని, నేను సినిమాలు చూడను అని అన్నావు. అప్పుడు ఆ గుంపులో ఒకడు అంటాడు, ఆ గుంపులో ఒకడు అంటాడు భ్రష్టత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ఆయన వెంటనే ఉంటాడు, ఆయన కూడా క్రైస్తవుడే, ఆయన వెంటనే ఉంటాడు బ్రదర్ మేము కూడా క్రిస్టియనే, ఏం వెళ్ళట్లా, మాతో కూడా రావచ్చులే, తప్పేం లేదు, దేవుడు క్షమిస్తాడులేండి, వచ్చిన తర్వాత మేము కూడా ప్రార్థన చేసుకుంటాం దేవుడు క్షమించాలి, ఆయన మమ్మల్ని క్షమించేస్తాడు. ఇలాంటి బ్యాచ్ ఒకటి ఉంటది. ఇది దారి తప్పిన వాళ్ళు మిగిలిన కూడా దారి తప్పేటట్టు చేస్తారు. ఒక విశ్వాసం ఎవరైనా నమ్మకంగా దేవుని కొరకు లంచం తీసుకోకుండా నిలబడితే మిగిలిన వాళ్ళందరూ ఏం బ్రదర్ నువ్వు ఎందుకు తీసుకోవడం అంటే, సారీ సార్ ఆమె క్రిస్టియన్ నేను తీసుకోను అంటే, ఈ పక్కన ఒక గుంపులో ఒకడు ఉంటాడు ఈ క్రైస్తవుడే, ఈయన అందరినీ రచ్చబడతాడు, హలో మేము కూడా క్రిస్టియన్ అయినండి, మేము కూడా చర్చికి వెళ్తామండి, మేము కూడా సంఘంలో పెద్దనండి, ఏం మేము తీసుకోవడంలా, తీసుకుంటే తప్పేం లేదులే, దేవుడు క్షమిస్తాడులే, దేవుడు తెలిసిన మన పరిస్థితులు, దేవుడు తెలిసిన మన కష్టాలు, దేవుడు అర్థం చేసుకుంటాడులే అని వీళ్ళు పాడైంది కాక వాళ్ళని కూడా పాడు చేస్తారు. ముందు 3 రోజులు 4 రోజుల వ్యక్తి నమ్మకంగా ఉన్న వ్యక్తి, అరే పెద్ద ఆయనే చెప్తున్నాడు, ఆయనే రెగ్యులర్ చర్చికి వెళ్తాడంట, ఆయనే తీసుకున్నప్పుడు మనం తీసుకుంటే తప్పేంటి, చూసి ఎంత సులభంగా వీళ్ళని దారి మళ్ళీ చేశారో, ఎంత సులభంగా దారి మళ్ళీ చేశారో. నువ్వు పాపంలో కొనసాగుతుంటే నువ్వు కొనసాగని ఇంకొకరిని మాత్రం దారి మళ్లించొద్దు, ఇంకొకరిని మాత్రం భ్రష్టత్వంలోనికి నడిపించవద్దు. వీలైతే అప్రిషియేట్ చేయి బ్రదర్, రియల్లీ అప్రిషియేట్ యు. నేను కూడా ఒక క్రిస్టియన్, నేను కూడా మందిరానికి వెళ్తాను, నేను కూడా ప్రార్థన చేస్తాను, కానీ ఇలాంటి స్థితి వచ్చినప్పుడు నేను నిలబడలేదు, నేను దారి తొలగిపోయాను, కానీ నువ్వు నిలబడడం చూస్తే అది నాకు ఒక ఎంకరేజ్మెంట్ గా ఉంది, కనీసం రానటు రోజుల్లో నిన్ను చూసి నేను ఇన్స్పిరేషన్ తీసుకుని నేను కూడా నిలబడతాను బ్రదర్ అని చెప్పాల్సింది పోయి ఒక బలహీనమైనటువంటి విశ్వాసిని ముందుంటే వాడిని ఇంకా నువ్వు బలహీనపరుస్తావా? ఒకవేళ ఒక విగ్రహార్పితమైనటువంటి ఆహారాన్ని అతను నేను తినను అని అన్నాడు, తినచ్చు అనేటువంటిది నీ ఉద్దేశం అయితే నువ్వు తిను, కానీ తినకూడని వ్యక్తిని ఎందుకు నువ్వు బలవంతం చేస్తావు? నేను కూడా క్రిస్టియనే బ్రదర్, ఏమేమి తింటలా, ఇక్కడ తినడం తినడం తినకపోవడం పాపమ పాపం కాదు అన్నది కాదు కాన్సెప్ట్ ఇక్కడ, నేను దాని గురించి మాట్లాడడం లేదు. కానీ నేనేం మాట్లాడుతున్నాను అంటే, ఒకవేళ అతడు స్థిరత్వం కలిగి నిలబడతానంటే నువ్వు వెళ్ళి అప్రిషియేట్ చేయగాని నిరుత్సాహపరచొద్దు. నీ మాటలతో తక్కువ చేసి మాట్లాడద్దు. ఒకవేళ పక్కన వాళ్ళు ఎవరైనా అలా మాట్లాడుతుంటే నువ్వే వెళ్ళి సపోర్ట్ నిలబడు. అది తిన్నంటాడు కదరా, ఎందుకు అతను బలవంతం చేస్తారు, అతను నమ్మకం అతంది వదిలేయండి అని చెప్పి నువ్వు సహకరించాల్సింది పోనిచ్చి నువ్వే వెళ్ళి కించపరిస్తే అది ఎంతవరకు సమంజసం చెప్పండి? ఆమె భ్రష్టత్వమునకు దాసులయ్యిండి, అట్టి వారిని స్వాతంత్రం ఇద్దుమని చెప్పి చెప్పుదురు. ఒకడు దేని వలన చేయింపబడునో దానికి దాసుడగును కదా. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఒకవేళ ఈ అబద్ధ బోధకులు వారు చెడిపోయిన తర్వాత, వాళ్ళు భ్రష్టులు అయిపోయిన తర్వాత వాళ్ళు మరలా తిరిగి పశ్చాత్తాపడి వారు నిలబడితే సంతోషం. ఒకవేళ వారు పశ్చాత్తాపడి నిలబడకపోతే వాళ్ళ మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి దారుణంగా ఉంటుంది. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, హెచ్చరిస్తూ ఉన్నప్పుడు సరిచేసుకోవడానికి విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి, అది మనకు క్షేమం. 21వ వచనం, వారి నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకుంటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్లును, కడగబడిన పంది బురదలో దొరికినట్లును మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించాను. ఇప్పటిదాకా నేను కొన్ని మనకు తెలిసిన సామెతలు చెప్పాను, కానీ బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఒక సామెత ఉపయోగించబడింది. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారికి హెచ్చరికలు వస్తే, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడితే, వాళ్ళు సరి చేసుకొని నిలబడితే సంతోషమే, కానీ వాళ్ళు సరి చేసుకోకుండా నిలబడకుండా వారు మరలా ఇంకా వెనక్కు తిరిగి ఇంకా పాప స్థితిలోనికి ఇంకా కూరుకుపోతూ ఉంటూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది మరలా బురదలోకి దొల్లినట్లు ఉంటుందట. కుక్క తను తిన్న వాంతిని అదే మరలా తింటుందట, కక్కిన వాంతిని అది మరలా తింటుందట. మన పరిస్థితి కూడా ఇది. అవిశ్వాసుల గురించి మాట్లాడడం లేదు, సంఘములో ఉన్న వారి గురించి మాట్లాడుతున్న మాటలు. సో పందిని బురదలో నుంచి నువ్వు బయటికి తీసుకొని వచ్చారు, అది బురదలో ఉందని చెప్పి నువ్వు స్నానం చేయించి దానికి సెంటు కొట్టి నువ్వు మంచి బట్టలు తగిలిచ్చి నువ్వు ఇంట్లో ఏసీ గదిలో తీసుకొని వచ్చి పెడితే అది సంతృప్తి చెందదు. నువ్వు మరలా దాన్ని బురదకొండ దగ్గర తీసుకొని వెళ్ళి వదిలి పెడితే అది బురదలో బొల్లాడుతూ ఎంజాయ్ చేస్తుంది. ఈరోజు చాలా మంది విశ్వాసుల జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి. కడగబడిన తరువాత కూడా, క్రీస్తు రక్తములో కడగబడి శుద్ధి చేయబడిన తరువాత కూడా మరలా అదే పాత జీవితంలోనికి, పాపపు జీవితంలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతూ పందుల వలె అదే బురదలో అదే పాపపు స్థితిలో బొరలాడడానికి ఇష్టపడుతున్నారు. కుక్కల వల్లే తాము కక్కి వేసిన వాటిని, తాము విడిచిపెట్టేసినటువంటి వాటిని మరలా తినడానికి, వాటిలో కొనసాగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రేమించుకుంటారా? ఈ రెండు అధ్యాయంలో అబద్ధ బోధకులు, వారి యొక్క నడవడిక, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క గుణ లక్షణాలు, వారికి కొన్ని హెచ్చరికల్ని ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ లాంటి స్థితిలో మనలో ఎవరైనా ఉంటే మనల్ని మనము కూడా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనవికుల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తిరిగి ఈ సమయాన్ని నేను